భగవద్గీత 7వ అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీ భగవాను వాచ మయ్యాసక్త మనపార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రహ్మాం యథాజ్ఞాసి తత్శ్రేణ. అనువాదం. శ్రీ కృష్ణ భగవానుడు పలికను, ఓ పార్థ, మనస్సును నాయందే లగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా ఎరుగగలవో ఇప్పుడు ఆలకింపము చెప్పండి. శ్రీకృష్ణ భగవానుడు పలికను, ఓ పార్థ, మనస్సును నాయందే లగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగమును అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్టు సమగ్రముగా ఎరుగగలవో ఇప్పుడు ఆలకింపము. తాత్పర్యం, భగవద్గీత 7వ అధ్యాయంలో కృష్ణ భక్తి తత్వము సమగ్రంగా వివరింపబడింది. సమస్త విభూతులను సమగ్రముగా కలిగి ఉన్న కృష్ణ భగవానుడు తన విభూతులను ఏ విధంగా ప్రదర్శించునో ఈ అధ్యాయంలో వర్ణింపబడింది. అదేవిధంగా కృష్ణుని శరణ పొంది 4 తరగతుల అదృష్టవంతుల గురించి, కృష్ణుడి శరణ పొందని 4 తరగతుల భాగ్యహీనుల గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. భగవద్గీత మొదటి 6 అధ్యాయాల్లో జీవుడు ఆత్మస్వరూపుడని, వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మసాక్షాత్ స్థితికి ఉద్ధరించుకొనగలడని వివరింపబడింది. కృష్ణ భగవాన్ యందు స్థిరముగా మనస్సుని లగ్నము చేయటే యోగములన్నింటి యందు అత్యున్నత యోగమని 6వ అధ్యాయం ఆఖరిలో స్పష్టముగా తెలుపబడింది. కృష్ణునిపై మనస్సును నిలబడి ద్వారా మనిషి పరతత్వాన్ని సమగ్రముగా ఎరుగలడు, అన్యథా వీలు కాదు. నిరాకార బ్రహ్మానుభూతి, పరమాత్మ అనుభూతి అసంపూర్ణమై ఉన్నందున ఎన్నడూ పరతత్వపు సంపూర్ణ జ్ఞానము కాజాలదు. వాస్తవానికి సంపూర్ణ శాస్త్రీయ జ్ఞానము కృష్ణ భగవానుడే. కృష్ణ చైతన్యమునందున్నవానికి అది అంతయు విదితము కాగలదు. అనగా సంపూర్ణ కృష్ణ భక్తి యందు మనిషి శ్రీకృష్ణుడే నిస్సందేహముగా చరమ జ్ఞానమని ఎరుగలడు. వివిధములైన యోగ పద్ధతులు కృష్ణ భక్తికి మెట్లు వంటివి మాత్రమే. కనుక కృష్ణ భక్తి యందు ప్రత్యక్షంగా నెలకొన్నవాడు బ్రహ్మజ్యోతి, పరమాత్మలకు సంబంధించిన జ్ఞానముని అప్రయత్నముగానే పొందగలడు. అనగా కృష్ణ భక్తిని అభ్యసించడం ద్వారా మనిషి పరతత్వము, జీవులు, ప్రకృతి, తత్పూర్ణమైనటువంటి వ్యక్తీకరణ గురించి తెలుసుకొనగలుగును. కనుక ప్రతి ఒక్కరూ యోగమును 6వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో చెప్పినట్లు చేయవలను. కృష్ణ భగవంతుడి మనస్సును నిలుపుట నవవిధ రూప సమన్విత భక్తియుత సేవ ద్వారా సాధ్యమగును. నవవిధ పద్ధతుల్లో శ్రవణం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనది. కనుకనే కృష్ణ భగవానుడు తస్సును తస్సును నా నుండి వినుము అని బోధించున్నాడు. కృష్ణుని కన్నా గొప్ప ప్రామాణికుడు వేరొకడు ఉండబోడు గనుక అతని ద్వారా శ్రవణం చేయ అవకాశం మనిషిని పూర్తిగా భక్తుని చేయగలదు. కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా కృష్ణుని నుండి కానీ కృష్ణ భక్తుని నుండి కానీ తత్వాన్ని నేర్చుకోవలను. అంతేగాని లౌకిక పాండిత్యమైతే గర్వించు, అభక్తుల నుండి ఎప్పుడూ వినరాదు. దేవదేవుడు మరియు పరతత్వం కృష్ణుని అవగాహన చేసుకున్న విధానం భాగవతంలో కూడా మొదటి స్కందపు 2వ అధ్యాయంలో శృణ్వతాంసగద కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థ అభద్రాణి విధినోతి సూరుసత నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి తదారజస్తమోభావో కామలోపాదాశే చేతయైతే రణాభిద్ధం సిత్వం సత్వే ప్రతీదతి ఏం ప్రసన్న మనసో భగవద్భక్తియోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్తసంగస్య జాయతే విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వసంశయ క్షీయంతే చాస్త కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. కృష్ణుని గురించి వేద వాంగ్మయము నుండి వినుట ద్వారా భగవంతుని నుండి ప్రత్యక్షముగా భగవద్గీత శ్రవణము చేయుట అత్యుత్తమ కార్యము. సర్వ హృదయాంతరవాసి అయిన కృష్ణుడు తన గురించి శ్రవణము చేసిన వానికి సన్నిహిత స్నేహితుడిగా వర్తించి నిత్య శ్రవణానురక్తుడైన అతన్ని పవిత్రుడు చేయును. ఈ విధంగా భక్తుడు తనలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకొనగలడు. అతడు శ్రీమద్ భాగవతం నుండి భక్తుల నుండి కృష్ణుని గురించి అధికముగా శ్రవణ చేసిన కొలది అధికముగా భక్తి యోగమునందు స్థిరతను పొందగలడు. అట్టి భక్తియుత సేవ ద్వారా మనిషి రజోగుణము తమోగుణం నుండి బయటపడును. ఈ విధంగా కామము లోభము క్రోధము నశించును. ఆ కల్మషములు తొలగినంతనే భక్తుడు శుద్ధ సత్వములో ఉండి భక్తి యోగం ద్వారా ఆనందమును పొంది భగవతత్వ విజ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకొనగలడు. ఆ విధంగా భక్తి యోగం హృదయ గంధిని చిన్నము చేసి పరతత్వమైన దేవదేవుని అవగాహన చేసుకొనగలిగిన స్థితికి అసంశయం సందేహము లేకుండా శీఘ్రముగా చేర్చగలదు. కనుక కృష్ణుని నుండి లేదా కృష్ణ భక్తుని నుండి శ్రవణము చేయడం ద్వారా కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని మనుష్యుడు అవగతము చేసుకొనగలడు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయ్యం దదాతి స్వాప్రదాంతకం. అందరు చెప్పండి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే లగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగమును అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహంగా నన్నెట్లు సమగ్రముగా ఎరుగలవో ఇప్పుడు ఆలకించను. సో ఈ దీర్ఘమైనటువంటి తాత్పర్యంలో ప్రభుపాద ఆయన వినడం యొక్క ప్రాముఖ్యత గురించి, తర్వాత ప్రామాణికుల నుంచి వినడం, మనం ఎవరి దగ్గర నుంచి వింటున్నాము అది ఎంత ముఖ్యమైంది అని చెబుతున్నారు. ఉపనిషత్తులో శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది, అవైష్ణవ ముఖోద్గీర్ణం శ్రోతవ్యం నైవ కర్తవ్యం. ఎవరైతే కృష్ణ భక్తులు కాలేదో అటువంటి వాళ్ళ నుంచి మనం ఆధ్యాత్మం గురించి వినడం అనేటువంటిది అది మనకి హానికరంగా ఉంటుంది. దాన్ని ఒక చక్కటి ఉదాహరణతో సర్పోచిష్ట పయయధ అవైష్ణవ ముఖోద్గీర్ణం భూతం హరికథ కర్తవ్య నైవ శ్రోతవ్య సర్పోచిష్ట యధ పయ. పయ అంటే పయ పాలు, పాలు అనేటువంటివి అది పౌష్టిక ఆహారం సంపూర్ణ ఆహారం, కానీ ఆ పాలల్లో విషం కలిసిందనుకోండి, అప్పుడు అవి పాలైనా కూడా తాగడానికి పనికిరానటువంటి ఇక్కడ సర్పోచ్చిష్ట విషం కలిసినటువంటి పాలు. అదే రకంగా భగవద్గీత చదవడం మంచిది, కానీ ఆ భగవద్గీత కృష్ణుడు అంటే నమ్మకం లేనివాడు, కృష్ణుడు అంటే శ్రద్ధ లేనటువంటి వాడు, లేదా కృష్ణుడు ప్రతి ప్రేమ లేనటువంటి వాడు, అటువంటి వాళ్ళ ముఖం నుంచి మనం విన్నట్లయితే మనకు వాళ్ళు కృష్ణుడి ప్రతి ఎలా నమ్మకాన్ని కలిగిస్తారు, లేదా వాళ్ళు మనలో కృష్ణ ప్రేమని ఎలా సంచారం చేస్తారు కదా. మనకి కృష్ణ ప్రేమ అనేది ఉంటే మన మిగతా వాళ్ళని నువ్వు కూడా కృష్ణుని ప్రేమించు, నువ్వు కూడా కృష్ణుని ప్రేమించు, కానీ మాట్లాడే వ్యక్తికి కృష్ణుడు అంటే నమ్మకం లేదు, లేదా కృష్ణుడు అంటే అతనికి ఆసక్తి లేదు, అటువంటి వ్యక్తి ఇతరులకి కృష్ణుడి ప్రతి ఎలా ఆసక్తిని కలిగించగలడు. కాబట్టి అప్పుడప్పుడు మేము మీరు సత్సంగానికి రావాలా, మీరు భగవద్గీత భాగవతం వినాలా అంటే మేము రోజు టీవీలో వింటున్నాం స్వామి, మేము టీవీలో ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటాం, దానిలో సంస్కార్ ఇంకేం ఛానల్స్ ఆస్థా భక్తి ఇట్లాంటి. కానీ ఇక్కడ భగవంతుడు ఆయన నా నుంచి విను, ఇది ముఖ్యంగా భగవంతుడి గురించి మనం ఏ రకంగా ఫలానా కాలేజీలో నారాయణ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతాం మనం, లేదా ఆదిశంకర కాలేజీలో ఇంజనీరింగ్ చదువు, లేదా ప్రియదర్శిని కాలేజీ, కాలేజీలు వేరైనా కూడా సిలబస్ అదే ఉంటుంది కదా. ఇక పరీక్షలు అందరికీ కామన్ పరీక్ష పేపర్ ఉంటుంది. మీరు ఏ కాలేజీలో చదివారు, ఎవరి దగ్గర నుంచి ఉన్నారు, దానికి పరీక్ష మీకు విషయం అర్థమైందా లేదా, మీకు పరీక్షలో ఫెయిల్ అవ్వడం కానీ లేదా విషయం మీకు అవగాహన కలగలేదంటే మీకు ఆయన క్లాసులో మీకు ఇంజనీరింగ్ సబ్జెక్టు బదులు ఆయనకి ఏదో చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా విషయాలు ఆయన సబ్జెక్ట్ రాదు, లేదా ఆయనకి ఇంకో విషయంలో ఇంట్రెస్ట్ ఉంది, పిల్లకాయలకి ఆ విషయాల గురించి కూడా చెప్పడం, తన సబ్జెక్టులో మనం వెనకబడతాం. కాబట్టి చెప్పే ఆయనకి ఆ సబ్జెక్ట్ తెలీదు, లేదా ఆయన సబ్జెక్టే చెప్పటం లేదు, ఇట్లా అయినప్పుడు మనకి విషయం తెలిసే అవకాశం లేదు, పరీక్షలు మనం ఫెయిల్ అవుతుంటాం. కాబట్టి ఇక్కడ భగవద్గీత గురించి చెప్పడం ఒకటి, ఆ భగవద్గీత కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా, అందుకే ఈ భగవద్గీత వ్యాఖ్యానాల్లో చెప్పబడింది. ఎవరైతే భక్తుల దగ్గర నుంచి భగవద్గీత గురించి వినరో అటువంటి వాళ్ళు భగవద్గీత చదవడం అది తేనె బాటిల్ అది సీల్ చేసింది. మనం పైన బాటిల్ నాకుతూ ఉంటే మనకేమైనా తేనె టేస్ట్ ఏమైనా కలుగుతుందా, లేదా మనకి తేనె వల్ల మనకు కలగాల్సిన పుష్టి ఏమైనా మనకు కలుగుతుందా, అవకాశం లేదు. బాటిల్ నాకుతుంటే ఏమవుతుంది అంటే భగవద్గీత రహస్యంలో కృష్ణుడు చెప్పిన పద్ధతిలో ప్రవేశించినట్లయితే మనం భగవద్గీతని మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకే కృష్ణుడు దాన్ని 9వ అధ్యాయంలో దీన్ని సీక్రెట్ అంటాడు. 9వ అధ్యాయం ప్రారంభంలో రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష ఆగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం అంటాడు. రాజ విద్య రాజగుహ్యం. భగవద్గీత టాప్ మోస్ట్ నాలెడ్జ్, రాజ విద్య అంటే టాప్ మోస్ట్ నాలెడ్జ్. కానీ రాజగుహ్యం అంటే అది పరమ రహస్యం. అది మనం భగవద్గీత కొని తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా నేను భగవద్గీత తెలుసుకుంటాను. కానీ భగవద్గీత ఆయన పరమ రహస్యం అంటారు. ఆ పరమ రహస్యాన్ని అందుకే భగవద్గీత మీద 700, 800, 1000 దాటి అందరూ రకరకాలుగా. కానీ మీకు చెప్పినట్లుగా ఏ కాలేజీలో చదువుకున్నా ఎవరు చెప్పినా సిలబస్ అదే కాబట్టి మనం ఆ జ్ఞానం దగ్గరికి రానట్లయితే మనం ఆ సిలబస్ చదవలేదు, లేదా చెప్పేవాడు మనకి సరిగ్గా చెప్పలేదు. అదే రకంగా భగవద్గీతలో విషయం ఉన్నది, ఎందుకంటే స్వయంగా భగవంతుడు చెబుతున్నాడు, దాన్ని మించినటువంటి గ్రంథం లేదు. కానీ మనకు ఆ భగవద్గీత వంట పట్టిందా, వంట పట్టిందా లేదా ఎట్లా తెలుస్తుంది? మనం అంటాం ఫలానా ఆయన దగ్గర నుంచి వింటే కానీ వినాలి వినాలని చెబుతున్నాం కదా. అంటే ఆ వినాయన మనకి వినిపించేటువంటి వ్యక్తి, ఆయన సరైనటువంటి వ్యక్తిని మనకట్ట తెలుస్తుంది కదా. మనం భగవద్గీత వింటే కానీ భగవంతుడి దగ్గర నుంచి విను, లేదా భగవంతుడి భక్తుల దగ్గర నుంచి విను. భగవంతుడి భక్తుల దగ్గర నుంచి ఎందుకు వినాలా? భక్తుడు అంటే భగవంతుడు చెప్పిన దాన్ని మార్చడు. అంటే అతను భగవంతుడు చెప్పిన దాని మీద నమ్మకం ఉంది, అతనికి తెలుసు భగవంతుడు చెప్పింది మార్చడం అనేటువంటిది అపరాధం, అది అది భయంకరమైనటువంటి నేరం. మనం భగవంతుడు చెప్పింది మార్చినట్లయితే మనం దారి తప్పిపోతాం. అటు గురువు యొక్క బాధ్యత భగవద్గీత మీద నమ్మకం ఉందా లేదా? మా యోగా టీచర్ గారు ఆయన ఇందాక క్లాసులో చదువుతున్నాడు, దానిలో కూడా శ్రద్ధ అనేటువంటి శ్రద్ధ అంటారు ఆయన. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ మనకి కృష్ణుడు చెప్పింది మనం దాన్ని మార్చకూడదు చేర్చకూడదు. అంటే భగవంతుడు చెబుతున్నాడు, మనకి పూర్తిగా శ్రద్ధ ఉండాలి భగవద్గీతలో. అటువంటి వ్యక్తులు భగవద్గీతని వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి భగవద్గీత ముఖ్యంగా భక్తుల వద్ద నుంచి వినమని చెప్పి చెప్పబడుతుంది. తర్వాత మీకు చెప్పినట్లుగా మనకి వినిపించేటువంటి వ్యక్తి ఆయన ప్రామాణికుడైనటువంటి వ్యక్తి కాదా? ఎంతోమంది భగవద్గీత ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని సంస్థలు కూడా వాళ్ళు గీతా యజ్ఞాలు గీతోపదేశాలు చేస్తూ ఉంటారు. కానీ మనం ఒక పాయింట్ దగ్గరికి వచ్చాము, కేవలం భగవద్గీత విషయమే కాదు, అది చెప్పేటువంటి వాడి మీద కూడా ఆధారపడి ఉంటుంది. భక్తుడైనటువంటి భక్తుడైనట్లయితే అతను భయపడతాడు భగవద్గీతను మార్చడానికి. అతను భగవద్గీతను ఉన్నతున్నట్లుగా జీవితంలో అమలు పరుచుకుంటూ దానివల్ల అతను కృష్ణుడి ప్రతి ఆసక్తిని పొంది వినేటువంటి వాళ్ళలో కృష్ణుడి ప్రతి అతను రుచిని లేదా ఆసక్తిని కలిగించగలుగుతాడు. చైతన్య చరితామృతంలో కూడా ఈ కలియుగంలో కృష్ణుడి యొక్క అవతారమైన చైతన్య మహాప్రభువులు ఆయన విషయాలన్నింటినీ కూడా సరళం చేస్తూ తేటతెల్లం చేస్తూ ఆయన స్పష్టం చేస్తూ. ఇట్లాగే ఒక వ్యక్తి జగన్నాథ్ పూరిలో చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి, మీరు భక్తుల సాంగత్యం చేయండి, భక్తుల దగ్గర నుంచి వినండి మీరు అంటున్నారు, కానీ పాయింట్ భక్తుల్ని ఎట్లా గుర్తుపట్టాలా అడుగుతాడు ఆయన. భక్తుడు అంటే వైష్ణవుడు, భక్తులు అంటే రకరకాలుగా వస్తారు. ఆయన అమ్మవారి భక్తుడు, ఆయన శివుడు భక్తుడు, ఆయన వినాయకుడి భక్తుడు. కాబట్టి శాస్త్రాలు వాడినటువంటి శబ్దం వైష్ణవుల దగ్గర నుంచి. అవైష్ణవ ముఖోద్గీర్ణం, విష్ణు భక్తుడు కృష్ణ భక్తుడు కానటువంటి వాడి నుంచి మనం శాస్త్రాలు వినడం అది వృధా. ఎందుకంటే అతనికే నమ్మకం లేదు, అతనికి నమ్మకం ఉంటే అతనిలో విష్ణు భక్తుడు అయ్యి ఉండేవాడు కదా. తన భగవద్గీత అర్జునుడు మొదట్లో కృష్ణుడిని ఆయన సీరియస్గా తీసుకోలేదు, కృష్ణుడు అభిప్రాయంతో ఏకీభవించలేదు, కృష్ణుని భగవంతుడిగా అంగీకరించలేదు ప్రారంభంలో మొదటి అధ్యాయం. తర్వాత కృష్ణుడితో అతను విభేదం చేసి తన అభిప్రాయాలు చెబుతున్నాడు మొదటి అధ్యాయంలో, ఇట్లా కదా అట్లా కదా కృష్ణుడు చెబుతున్నాడు, అర్జునుడు కృష్ణుడు చెబుతున్నాడు. కానీ ఎప్పుడైతే అర్జునుడు నాకు ప్రపంచ జ్ఞానం అంతా లేదు, నాకు మనస్సు సిమితం లేదు, మనకి గట్టిగా కృష్ణ భక్తిలో నెలకొని ఉంటే కానీ మనకి మనస్సు సిమితం కలిగే అవకాశం లేదు, అంటే కృష్ణ భక్తిలో మనం స్థిరంగా ఉన్నట్లయితే మనకు తెలుసు ఈ శరీరాన్ని నమ్ముకోవడంలో లాభం లేదు, ఈ శరీరంలో మనకి దొరికేది ఏం లేదు. ఆయన యోగా టీచర్ అది కూడా అన్నారు కదా, శరీర మాధ్యం కలు ధర్మ, ఏంటది కలు ధర్మ సార్, మనం ఈ శరీరాన్ని సుఖపడడానికి ఉపయోగించుకోవడం కాకుండా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం భగవంతుని పొందడానికి ధర్మ సాధనం, భగవంతుని తెలుసుకుని భగవంతుని పొందడానికి. ఎవరు ప్రతి క్షణం టెన్షన్లో పడుతూ ఉంటారు, ఎవరు మనస్థిమితం లేకుండా ఉంటారు, ఎవరు ఆందోళన పడుతూ ఉంటారు, ఎవరైతే ఈ శరీర పరంగా శరీర స్థాయిలో నాకు ఇది కావాలా అది కావాలా నాకు ఈ సుఖం కావాలా, కానీ కృష్ణ భక్తుడు ఆయన ఏం పట్టించుకోడు, ఆయన నాకు కృష్ణుడిని నేను నిరంతరం స్మరించేటువంటి అవకాశం కలిగితే నాకు చాలు. శాస్త్రాల నుంచి రెండు పాయింట్ని మనం కోట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చి చైతన్య మహాప్రభు శిష్టాష్టకం అంటాడు, శిష్టాష్టకం చెప్పి ఆయన మన వేదాలన్నింటినీ కూడా కేవలం 8 శ్లోకాలు చేశాయన, వేదాల్లో ఉండేటువంటి పూర్తి జ్ఞానాన్ని ఆయన 8 శ్లోకాలు చేసి దాన్ని సాధ్య సాధన, జీవితంలో సాధించవలసింది ఏంటి దాన్ని ఎలా సాధించుకోవాలా, ఫినిష్ అయిపోయిన పని అయిపోయింది కదా, సాధించవలసింది ఏంటి ఎలా సాధించుకోవాలా, ఇంకా మనం వెతుకులాటంతా ఫినిష్. ఆయన తేల్చి చెబుతున్నాడు నువ్వు జీవితంలో సాధించవలసింది ఇది, నువ్వు దీన్ని ఈ పద్ధతిలో సాధించు, ఇంకా మనం కళ్ళు మూసుకుని పోతాం నేను మార్గం తెలిసిపోయింది కాబట్టి, ఇదే మనకి రూట్ మనకు అలవాటైపోతే మనం అంత చూడకుండా ఒకటి తెలుసు ఎక్కడ బంపర్ ఉంది ఎక్కడ గుంటలు ఉన్నాయి, రోజు పోత పోత అలవాటు కాళ్ళు ఆటోమేటిక్గానే గుంటకు పక్క నుంచి పోతూ ఉంటాయి. తరగతి ఎవరికైతే విషయం తెలిసిపోయిందో వాళ్ళు ఇంకా సందేహాలు ఏం లేవు పోతూ ఉంటారు. అంటే ఆ శ్లోకంలో ఆయన ఏమంటున్నాడు చైతన్య మహాప్రభు, హే జగదీష్ నేను ధనాన్ని కోరను, నేను అనుయాయులను కోరను, నేను స్త్రీలను కోరను, పేరు ప్రతిష్టలను కోరను, జన్మ రాహిత్యాన్ని కూడా కోరను, కానీ ప్రతి జన్మ ఎందు మీ భక్తి కలగాలని మాత్రం కోరుతున్నాను. అంటే ఆయనకు అంత భయం ఉందా, ఆయనకు మళ్ళీ జన్మలన్నా కూడా భయం లేకుండా పోయింది, ఆయనకి సంసారంలో ఈ బంధాల్లో ఇరుక్కోవడం, తర్వాత అతను అంటే ధనం మూలం మీదం జగత్, ఈ డబ్బు లేకుండా ఈ జగత్ ఎట్లా నడుస్తుంది. కృష్ణ భక్తులు తెలుసు కృష్ణుడు లక్ష్మీపతి, కృష్ణుడు లక్ష్మీనాథుడు, అటు మనకి నిజంగా అంత ఎంత అవసరం అంటే అది దేవుడికి తెలుసు. మనకి అదో ఏదో కోరిక మిగిలి ఉంటే దాన్ని ఆ కోరికను దేవుడు కూడా తీర్చగలడు. అటు మనం వేరుగా డబ్బు వెనకాల పడిపోవాల్సిన అవసరం లేదు, మనం భగవంతుడు వెనకాల పడిపోతుంటే మనకి ఉండేటువంటి అవసరాలు తప్పకుండా ఆయన తీరుస్తాడు. మనకి ఏదైనా ఒక మంచి కోరిక అది మనకి హాని కలిగించినటువంటి కోరిక అయినట్లయితే ఆ కోరికను కూడా భగవంతుడు ఇంక మనం డబ్బు వెనకాల ఎందుకు పడిపోవాలా. అందుకే ఆయన అన్నాడు నాకు డబ్బు వద్దు అనుయాయులు, మనం అనుయాయులు కూడా ప్రతి మనిషి కూడా ఏ నాయకుడైనా కూడా నాయనకాలంతా జనాలు ఉండాలా. మనం కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు కృష్ణుడు వెనకాల పడిపోతుంటే వాళ్ళ మాటలు వింటూ వినేటువంటి వాళ్ళకి మనశ్శాంతి కలిగి వినేటువంటి వాళ్ళకి దారి దొరికి వాళ్ళే మన జనాన్ని మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కృష్ణుడు వెనకాల పడిపోతూ ఉంటే నిజంగా సుఖాన్ని వెతికేటువంటి వాడు, నిజంగా సత్యాన్ని అన్వేషించేటువంటి వ్యక్తి, మనం వద్దన్నా కూడా మనం వెనకాల వస్తూ ఉంటాం, ఎందుకంటే అతను కూడా సత్యాన్ని వెతుకుతున్నాడు కాబట్టి. కానీ మనం వేరుగా డబ్బు కోసం అనుయాయుల కోసం మనం వెతకలేదు. తర్వాత మనకి సంసారం అంటే భయం అక్కర్లేదు మనకి, ఎందుకంటే కృష్ణుడు మనతో పాటు ఉంటే మనం భయపడాల్సింది. అందుకే ఆయన అన్నాడు, నేను జన్మ రాహిత్య అని కూడా కోరటం లేదని చెప్పి. కాబట్టి కృష్ణ భక్తులు అయినటువంటి వాళ్ళు వాళ్ళు నాకుండేటువంటి అవగాహన ఇది నా సొంత తెలివితేటలు కాదు, నా సొంత అభిప్రాయాలు కాదు, అది కాకుండా ఇది థియరిటికల్ కాదు. మనం కృష్ణుడు గీతలో చెప్పిన దాన్ని మన జీవితంలో మనం ఆచరించి చూసినట్లయితే మన కృష్ణుడితో సంబంధం మనకి తెలుస్తూ ఉంటుంది. దానివల్ల మన మనశ్శాంతి కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇంకా నాకు మార్గం దొరికింది. ఇంకా మనం గట్టిగా తిష్ట వేసుకుని కూర్చుంటాం. అందుకే కృష్ణుడు ఇంకో శ్లోకంలో కూడా అంటున్నాడు ఆయన, ఎవరికైతే ఈ యోగ మార్గం కృష్ణుడితో సంబంధం ఉండేటువంటి మార్గం దొరుకుతుందో ఆయన ఆరో అధ్యాయంలో ఆయన అంటున్నాడు, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితేన దుఃఖేన గురునాపి విచాలిత. భయంకరమైన దుఃఖమైనా కూడా యస్మిన్ స్థితేన దుఃఖేన గురునాపి, గురు అంటే భయంకరమైన దుఃఖం. భయంకరమైన దుఃఖాలు ఉన్నాయంటే మనకి క్యాన్సర్ రోగం రావచ్చు, మనకు కళ్ళు పోవచ్చు, మనకి ఆస్తులు లేకపోవచ్చు. కానీ కృష్ణ భక్తుడు అయినటువంటి వాడికి ఎలాంటి చీకు చింత ఉండదు. ఎంతమంది మనం చూస్తూ ఉంటాం కళ్ళుండి కూడా వాళ్ళకి సంపాదన ఉండదు. మనం కొంతమంది చూస్తున్నాం వాడు కళ్ళు లేకపోయినా కూడా అతనికి కోట్ల ఆస్తి ఉండొచ్చు. అంటే ఇక్కడ కళ్ళు ఉంటేనే మనం బతకాలం బాగా అట్లంతా ఏం లేదు. భగవంతుడు మనతో పాటు ఉన్నట్టయితే, భగవంతుడు అనుగ్రహం అనుకున్నట్టయితే మన రోజులు సవ్యంగానే నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన అంటున్నాడు, యం లబ్ధ్వా చాపరం లాభం, ఎవరికైతే ఈ కృష్ణ భక్తి అనేటువంటి లాభం చేకూరిపోయిందో అటువంటి వాళ్ళు అనుభవంతో, అందుకని వాళ్ళు వదిలిపెట్టలేరంట. మనం చూస్తూ ఉంటాం ఎవరైనా నిరాకారవాదులు ఉంటారు, వాళ్ళు జీవితంలో మారి వాళ్ళు భక్తులు కావచ్చు, కానీ ఒకసారి భక్తుడైనాడంటే ఆ వ్యక్తి మళ్ళీ జీవితంలో మరే చోటికి పోలేడు. ఎందుకంటే అనుభవంతో తెలుస్తుంది కృష్ణ భక్తిని మించినటువంటి మార్గం మరొకటి లేదు. మేము గమనిస్తూ ఉంటాం వాళ్ళు శాస్త్రాల్లో కూడా ఉంది, ఈ సనక సనందనాథులు వాళ్ళు నిరాకార బ్రహ్మను ఉపాసించేటువంటి వాళ్ళు. అదే రకంగా భాగవత కర్త అయినటువంటి సుఖదేవ గోస్వామి ఆయన ధ్యానాన్ని చేసుకుంటూ ఉండేటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆయన భక్తుల నుంచి ఆయన కృష్ణుడి యొక్క లీలల గురించి, కృష్ణుడి యొక్క సౌందర్యము అంటే కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీల విషయాలు, భగవంతుడి నామము మనకి తెలివితేటలుండి జ్ఞాపక శక్తి ఉండి మనం ఎంత చదువుకున్న వాళ్ళైతే మనం భాగవతంలో ఉండేటువంటి 18 వేల శ్లోకాలు మనం రోజు ఒక శ్లోకం తీసుకుని కూడా మన జీవిత కాలంలో మనం భాగవతాన్ని పూర్తిగా మనం అధ్యయనం చేయడం వీలు కాదు. అందుకే ప్రభుపాద ఆయన ప్రపంచానికి అందించినటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఆయన భగవద్గీత భాగవతం ఆయన ప్రపంచానికి అందించినాడు. అంటే మనుషులు ఇంకా జీవితాంతం వెతుకులాట్లు లేకుండా ఒకసారి మనం భాగవతంలో పడ్డామంటే మనం టీవీలు చూడక్కర్లేదు, మనం నవలలు చదవక్కర్లేదు, మనం ఆ పత్రికలు ఈ పత్రికలు తీసుకుని మనకి దానిలో రుచి అనేది పోతుంది. ఎందుకంటే మన ఆత్మని సంతోషపెట్టేటువంటి విషయం ఉంటే అది రోజంతా కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. మిగతా విషయాలైతే మనకి బోర్ ఎత్తుంది. మనం ఏదైనా సినిమా చూస్తాం ఒకసారి 2 సార్లు, తర్వాత మనం ఇంకేదైనా కొత్త విషయం కావాలా ఇది చెప్పి. కానీ మనం భగవద్గీత భాగవతం చదువుకుంటుంటే జీవితాంతం మీరు చదివి చూడండి. ఎందుకంటే మనస్సుని ఎప్పటికప్పుడు మేము చదువుతూ ఉంటాం. నేను ఈ సంవత్సరం భగవద్గీత ఈ శ్లోకం మీద మాట్లాడుతున్నా, ఇంకో 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే శ్లోకం మళ్ళీ మనం చదివితే మనం ఈ 10 ఏళ్ల మధ్యలో భగవన్ నామాన్ని అంటూ మనం భక్తి చేస్తూ ఉంటే అప్పుడు ఇదే శ్లోకం చదువుతూ ఉంటే మనకు వచ్చేటువంటి రియలైజేషన్స్ అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆయన వాడు భగవంతుడు. కాబట్టి అదే శ్లోకం చదువుతుంటే మనం దాన్ని చక్కగా భక్తిపూర్వకంగా మనం ఇంకెన్నో విషయాలు దాని మీద చెప్పగలుగుతాం. నిజానికి ఈ భగవద్గీత భాగవతం శ్లోకాలని మనం ఎప్పుడు పూర్తి చేసుకునే అవకాశం లేదు. అంటే మన హృదయంలో భగవంతుడి ఆయన రకరకాల రుచులు, అదే శ్లోకం. భక్తులంతా కూడా ఇస్కాన్లో 100 మంది భక్తులు ఉన్నారు, 600 మందిరాలు ఉన్నాయి, మందిరాల్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, అందరూ కూడా శ్లోకాలు మీరు గమనించవచ్చు. ఇక్కడ నుండి మీరు నా దగ్గర నుంచి వింటున్నారు, అప్పుడు ఇంకో భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళని క్లాస్ ఇమ్మంటాము, లేదా మనం వేరే మందిరాలకు వెళ్తాము, వాళ్ళు క్లాస్ ఇస్తారు. తక్కని వాళ్ళ దృష్టికోణం భక్తే అది, వాళ్ళ క్లాస్. ఈ భక్తులు ఎవరి ముఖం నుంచి ఉన్నా కూడా వాళ్ళు మనలో కృష్ణుడి ప్రతి శ్రద్ధని కలిగిస్తారు. కానీ వాళ్ళు దాన్ని ఏ దృష్టికోణంతో టాపిక్ తీసుకుని వాళ్ళు అసలు ఇస్తారు. ఆఖరిలో మనకు కలిగేది మళ్ళీ మిగిలేదు మళ్ళీ భక్తి మనకి, కానీ వాళ్ళ అప్రోచ్ వేరువేరుగా ఉంటుంది. అందుకే శాస్త్రాలు చెప్పబడింది భక్తుల సాంగత్యం. మనం భక్తులతో పాటు ఉండే విషయాలు ఏంటంటే మనకి ఏ పద్ధతిలో చూసినా కూడా కృష్ణ భక్తి అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది అని చెప్పి. అదే రకంగా చైతన్య చరితామృతంలో ఇంకో చోట ఆయన అంటున్నాడు, కృష్ణదాస్ కవిరాజ గోస్వామి, భక్తి ముక్తి సిద్ధి కామి అశాంత కృష్ణ భక్త నిష్కామ అతయవ శాంత. ఎవరు ఈ సంసారంలో ప్రశాంతంగా బతుకుతారు, ఎవరికైతే కోరికలు లేవో కదా, కోరికలు ఉన్న వాళ్ళు తీరక బాధపడుతున్నారు, కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు చాకరీలు చేస్తున్నారు, పరిశ్రమ చేస్తున్నారు, వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, కాబట్టి వాళ్ళకి ప్రశాంతత లేదు, గత కోరికలు తీరటం లేదు, అందుకని వాళ్ళకి ఊరట కలగటం లేదు. తర్వాత కోరిక తీరినా కూడా అది కృష్ణుడి విషయం దాకా వాళ్ళు రాలేదు. అది దొరికితే ఇది దొరికితే అది దొరకంగానే వాళ్ళు దాని మీద వాళ్ళకి ఆకర్షణ పోతుంది, మళ్ళీ ఇంకోటి వెతుకుతూ ఉంటారు. మనకు అది దొరికేదాకా, అది దొరికిన తర్వాత మళ్ళీ మనం ఇంకోటి, ఎందుకంటే ఇది మనల్ని పూర్తిగా తృప్తిపరచలేదు. మన కృష్ణుడు దొరికితే కానీ మనం పూర్తిగా తృప్తుడు అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి కృష్ణుడు ఆయన చెబుతున్నాడు ఈ శ్లోకంలో, మయాసక్త మనపార్థ, నువ్వు నిజానికి మనకే ఎంతో జాగ్రత్త ఉండాలా. భగవంతుడు మాట్లాడుతున్నాడు కదా, భగవద్గీత అంటే భగవంతుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం సొంత వ్యాఖ్యానాలు, సొంత అభిప్రాయాలు ఇవన్నీ చెప్పకుండా మనం ప్రయత్నం చేయాల్సింది, కృష్ణుడు భగవద్గీత ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మనంతటా మనం ఆ పరమ రహస్యాన్ని మనం తెలుసుకోవడం కష్టం. భక్తుల యొక్క అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఉన్నదిన్నట్లుగా ఈ జ్ఞానాన్ని ఉన్నదిన్నట్టుగా ఎట్లా పొందగలం, కృష్ణుడే చెబుతున్నాడు. భగవద్గీత జ్ఞానాన్ని ఉన్నదిన్నట్లుగా ఎవరు పొందగలుగుతారు, కృష్ణుడు 4వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షి విదు సకాలేనేహ మాత యోగో నష్ట పరంతప. ఈ భగవద్గీత జ్ఞానం అనేటువంటిది సొంతంగా ఎవరు చెప్పేది ఏం లేదు, ఇది కృష్ణుడు చెబుతున్నాడు, ఒక పరంపరలో వస్తుంది. ఇది కృష్ణుడు ఈ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చినాడు, బ్రహ్మదేవుడు ఈ జ్ఞానాన్ని నారదుల వారికి ఇచ్చినాడు, నారదుడు ఈ జ్ఞానాన్ని వ్యాసుల వారికి ఇచ్చినాడు. ఈ రకంగా వస్తూ అది ఇక్కడ దీన్ని వైష్ణవ సంప్రదాయం అంటారు. దీన్ని ఆ రకంగా ఏ రకంగా ఆ చెట్టుకి చక్కటి సపోటా పళ్ళు కాసినాయి, లేదా చెట్టుకి చక్కటి మామిడి పళ్ళు కాసినాయి కదా, అవి మన ఆరోగ్యానికి ఎంత మంచిది. కానీ పచ్చికాయని మనం కోసుకుని తిన్నట్టయితే, లేదా దాన్ని మనం ఆర్టిఫిషియల్గా పండించి కదా, అప్పుడప్పుడు పొగ పెట్టి, లేదా దానికి ఏదో కెమికల్ పెట్టి దాన్ని పండిస్తారు, మీకు చెట్టుకు పండినటువంటి కాయకి వచ్చేటువంటి రుచి, మీరు పొగబెట్టి పండించిన కాయకి లేదా కెమికల్తో పండించినటువంటి కాయకి ఆ ద్వారా దొరికే అవకాశం లేదు. కానీ ఒక రిస్క్ ఉంది, చెట్టు మీద కాయ బాగా పండిందంటే అది ముచ్చుకు తెగిపోయి కింద పడి అవి మట్టిలో పడి దానిలో కంటామినేట్ అయ్యి దానిలో ఇసుక కలిసి కదా మళ్ళీ తినడానికి వీలు ఉండదు. కాబట్టి చెట్టు మీద పండాలా, అది నేల మీద పడకూడదు, అప్పుడు ఏం చేయాలి, దాన్ని కోసుకురాలి, కోసుకొచ్చి అందిస్తూ ఉంటే. కాబట్టి భగవద్గీత జ్ఞానం కూడా అది పరమ రహస్యము, అది అంతిమ విద్య. కాబట్టి మనం ఆతృత పడాలా, అంతిమ విద్య ఏది తెలుసుకున్నట్లయితే మనం ఇంక తెలుసుకోవాల్సిందేం మిగలదు, అది భగవద్గీత. కానీ దాన్ని మనం ఉన్నదని తెలుసుకుంటే కదా, భగవద్గీత అంతిమ విద్య కానీ దాన్ని ఉన్నది ఉన్నట్లుగా కూడా తెలుసుకోవాలి కదా. అందుకని కృష్ణ పరంపర, ఈ పరంపరలో మనం వచ్చినటువంటిది. కాబట్టి మనం ఎప్పుడైనా వింటున్నప్పుడు ఆ వ్యక్తి భక్తి సంప్రదాయంలో ఉన్నాడా లేదా, అతను భక్తి సంప్రదాయం లేనట్లయితే అతను మనకు భక్తిని ఇవ్వగలిగే అవకాశం లేదు. ఈ రకంగా కృష్ణుడు భగవద్గీతలో ఆయన స్పష్టం చేసి చెబుతున్నాడు. మీకు మధ్యలో ఒక ప్రశ్న కూడా చెప్పా, ఇవన్నీ బాగానే ఉంది భక్తుడి దగ్గర నుంచి వినాలా, కానీ ఎవరు భక్తులు మనం ఎట్లా తెలుసుకోవాలా, దానికి భగవద్గీత ప్రమాణం ఒకటి చెప్పాం, అతని పరంపరలో ఉండాలా. రెండోది దీన్ని ట్రయడ్ అంటారు. ట్రయడ్ అంటే దేనికైనా టెస్టింగ్ ఉంటుంది. బంగారం ఉంటే అది నకిలీ బంగారమా నిజమైన బంగారమా, భక్తుడిగా కనిపించడం ఎవరైనా గుర్తు చేసుకోవచ్చు. మామూలుగా భక్తులు అంటే వాళ్ళు భగవద్గీత చదువుతూ ఉండాలా, వాళ్ళు కీర్తన చేస్తూ ఉండాలా, ఇవి కొంతవరకు బయట తిలకాలు పిలకలు పెట్టుకుని. కానీ అంత మాత్రంలో అతను భక్తుడు అనడానికి కూడా లేదు, ఎందుకంటే అతని మనసులో ఏముంది అంటే తెలుస్తుంది మనకి కదా, హృదయంలో ఏముంది. భక్తుడు అంటే హృదయంతో భగవంతుడిని నమ్ముకున్నటువంటి వాడు, హృదయంతో భగవంతుడిని ఆరాధించేటువంటి వాడు. అంటే మన శాస్త్రాలు చెప్పబడింది నేను భక్తుల్ని గుర్తించాలంటే దానికి టెస్ట్, పెద్దానికి ఏ రకమైన టెస్ట్ చేసి ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ అట్లా అంటాం. అదే భక్తులకి టెస్ట్ ఏంటి ఆయన అన్నాడు, భక్తులకి టెస్ట్ ఒకటి వచ్చి అతను శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అతను అంగీకరిస్తున్నాడా, తన జీవితంలో దాన్ని అమలు పెట్టుకుంటున్నాడా. ఒకటి శాస్త్రం అంటే ఎవరైనా భక్తుల్ని మనం గుర్తుపట్టాలంటే ముందర మనకు కూడా శాస్త్ర జ్ఞానం ఉండాలి, లేకపోతే మనం మనకి భగవద్గీత జ్ఞానం లేకపోతే మనం మోసపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు మనకి తెలియదు భగవద్గీత లేదంటే. ఆయన తన తీయటి మాటల్లో లేదా తన వాక్శాస్త్రీయంతో ఆయన అట్టేటంటే మనం దాంతో ప్రభావితం అవుతాం. కానీ భగవద్గీతలో ఉన్నదేంటి, ఆయన చెప్పేదేంటి. కాబట్టి నిజంగా మనం భక్తులను గుర్తుపట్టాలంటే మనం అమాయకులుగా ఉంటే మనం భక్తులను గుర్తుపెట్టే అవకాశం లేదు, మనకి కొంత భగవద్గీత జ్ఞానం ఉండాలి. కాబట్టి సరైనటువంటి భక్తులు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు భగవద్గీతను నేర్చుకోండి, లేదా వాళ్ళు భగవద్గీత చెప్పడం, భగవద్గీత వాళ్ళకి భగవద్గీత శ్రద్ధ కలిగేట్ చేయడం. శాస్త్ర జ్ఞానం మనకు ఉంటే కానీ మనం భక్తుల్ని గుర్తుపట్టేటువంటి అవకాశం లేదు. కృష్ణుడు ఆయన భగవద్గీత 18వ అధ్యాయంలో పుష్కలంగా చెబుతున్నాడు భక్తుల యొక్క లక్షణాలు ఏంటి. ఆయన చెబుతున్నాడు 12వ అధ్యాయంలో గుణత్రయ విభాగంలో గుణాలని దాటినటువంటి వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలా, 14వ అధ్యాయంలో ఇట్లా రకరకాల చోట్ల భక్తుల యొక్క లక్షణాలు కృష్ణుడు చెబుతున్నాడు. అదే 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞను ఎట్లా గుర్తుపట్టాలా, 3 గుణాలు దాటిన వ్యక్తిని ఎట్లా గుర్తుపట్టాలా, నేను ఒక మహాత్ముని ఎట్లా గుర్తుపట్టాలా, అర్జునుడు అడుగుతున్నాడు. మార్చి మార్చి ఈ శ్లోకాలని భగవద్గీత కనుక మనకు శాస్త్ర జ్ఞానం ఉండాలి. రెండోది ఈరోజు మనమే పెద్ద గొప్ప ప్రభుపాద స్వామి, ఈయన ఒక్కడే భక్తుడు కాదు, ఇంతకు ముందు కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా, మన ఆచార్యులు ఎంతోమంది ధ్రువుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నాడు, పాండవులు ఉన్నారు, నారదుడు ఉన్నాడు, ఎంతోమంది ఉన్నారు. శాస్త్రాల్లో 12 మందిని అథారిటీస్, భక్తికి 12 మందిని అథారిటీలుగా చెప్పబడ్డారు. వాళ్ళు బ్రహ్మదేవుడు, శివుడు, నారదుడు, 4 కుమారులు, యమరాజు, ప్రహ్లాదుడు, సుఖదేవ గోస్వామి, తర్వాత భీష్ముల వారు, ఇట్లా తర్వాత జనకుడు, ఇట్లా ఈ 12 మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళంతా కూడా రకరకాల పరిస్థితుల్లో ఉంటూ వాళ్ళంతా సన్యాసులు అయ్యి అట్లా వాళ్ళంతా కూడా రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళంతా రాజులు, వాళ్ళు గొప్ప రాజులు, పెద్ద పెద్ద పొజిషన్లో వాళ్ళు వేరువేరు పనులు చేస్తాం. కానీ వాళ్ళు ఏ రకంగా భక్తులుగా బతకాలో వాళ్ళకి తెలిసింది. కాబట్టి వాళ్ళు సంసారంలో అట్లాంటి పొజిషన్లో ఉంటూ కూడా వాళ్ళ పొజిషన్ని, వాళ్ళ జీవితాన్ని ఏ రకంగా ఆ భగవద్భక్తిని పెంపొందించడానికి వాళ్ళు బతికారు. ఇట్లా 12 మంది అథారిటీస్. కాబట్టి ఎవరైనా ఈ రోజులు భక్తులు ఉంటే మనం కొంతమంది కీర్తన చేస్తూ ఉండొచ్చు, దాంతోపాటు ఆయన టీ కాఫీలు తాగే రకం కావచ్చు. మనం చూడాలా, మన శాస్త్రాలు ఇంతకుముందు ఆచార్యులు ఈ రకంగా చేశారా అంటే. కాబట్టి మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ నారదులు వారు, ప్రహ్లాదులు వాళ్ళు ఎట్లా బతికారు. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఇప్పుడు భక్తుడిగా ఉన్నటువంటి వాడు ఎంత సిద్ధంగా బతుకుతున్నాడు ఆ రంగం మనకి ముందరి భక్తులను బట్టి. తర్వాత మూడవది, మన మధ్యలో గురువు కదా, మన మధ్యలో అసలు ప్రభుపాద స్వామి వచ్చినప్పుడు మనకి తెలిసింది నిజంగా భగవద్గీతలో ఉంది ఏంటి. భగవద్గీత ప్రభుపాద రాకముందు కూడా ఇండియా అంతా కూడా ఉంది, కానీ ఆయన వచ్చిన తర్వాత ఇంతమంది భక్తులు అయ్యి ప్రపంచం అంతా కూడా భక్తి ప్రచారం ఎట్లయింది. ఎందుకంటే ఆయన కరెక్ట్గా పట్టుకున్నాడు. కాబట్టి మన మధ్యలో అప్పుడప్పుడు ఎలాంటి మార్పులు చర్మలు చేయకుండా నిష్టగా దృఢంగా భక్తులు ఉన్నటువంటి వ్యక్తులు మన మధ్యలో మనం గుర్తించి కృష్ణ భక్తులు ఎవరు అని ఆ ప్రశ్న చెప్పి ఆఫ్ చేస్తాను. చైతన్య మహాప్రభు ఇదే అడిగాడు, వైష్ణవుని ఎట్లా గుర్తుపట్టాలా, ఒక కృష్ణ భక్తుని ఎట్లా గుర్తుపట్టాలని చైతన్య మహా చెప్పాడు. నువ్వు ఈ సంసారంలో వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు పెళ్ళాం బిడ్డలు ఉన్నవాళ్ళు కావచ్చు. పెళ్ళాం బిడ్డలు ఉన్నంత మాత్రం వాడు కృష్ణ భక్తుడు కాదు, వాడు వ్యాపారంలో ఉన్నాడు వాడు కృష్ణ భక్తుడు కావడానికి వీళ్ళు అట్లేంది లేదు. చైతన్య మహాప్రభు చెప్పాడు, ఎవరి సాంగత్యంలో ఉన్నప్పుడు బలంగా నీకు నేను కూడా కృష్ణ భక్తుడిని కావాలా, వాళ్ళ జీవితాలు మనం ఎవరన్నా వాళ్ళతో పాటు మెలుగుతూ ఉంటే వాళ్ళ జీవితాన్ని చూస్తుంటే వీడు గట్టిగా కృష్ణుని పట్టుకుని బతుకుతున్నాడు, లేదా ఇతను కృష్ణ భక్తులు ఇంత సంతృష్టితో బతుకుతున్నాడు, కాబట్టి నేను కూడా చేసుకోవాలా. వాళ్ళు ఏం చెప్పుకోకర్లా, వాళ్ళ జీవితాలను గమనిస్తూ ఉంటే మనలో మెల్లిగా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇతను కృష్ణ భక్తుడు నేను కూడా కృష్ణ భక్తి చేసుకోవాలా, ఇతను స్థిరంగా సంతృష్టిగా బతుకుతున్నాడు. అట్లా దాని కంటామినేషన్ అంటారు కదా, ఎవరికైనా రోగం ఉంటే వాడు రోగం మనకు కూడా, వాడు కంగు అని తగ్గుతూ ఉంటే 4 రోజుల తర్వాత మనకు కూడా ప్రారంభం ఆ దగ్గు రోగం, ఎందుకంటే క్రిములు. అదే రకంగా భక్తులతో పాటు ఉంటారంటే మనకి రకరకాల ఆలోచనతో మందిరానికి వస్తూ ఉండొచ్చు, కానీ వాడు భక్తులు అయినట్టంటే మెల్లిగా చక్రం తిప్పి మనని భక్తులు కూర్చోబెట్టి వదిలిపెడతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నదే భక్తి సంపద, కాబట్టి వాళ్ళ దగ్గర మనం ఉంటే మెల్లిమెల్లిగా మనకు కూడా అంటుకుంటుంది. అందరూ అంటారు సార్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదకి, హరినామ సంకీర్తానికి.